The following is a class on the Srimad Bhagavatam, 5th Canto, 5th Chapter, Text Number 1, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on September 12, 1969, in London, England.
Nayaṁ deha deha bhajaṁ loke kastrāṁ kāmān
Vandeham
The following is a class on the Srimad Bhagavatam, 5th Canto, 5th Chapter, Text Number 1, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on the 6th of September, 1973, in Stockholm, Sweden.
Sri Rupam Chakrajatam
Nice instruction by Rishabdev. Rishabdev was incarnation of God. He was instructing his sons before retirement. He is instructing Ayam Deha, this body, Deho Bhajan Niloke. Deho Bhajan means one who has accepted this material body. Actually, this body has no existence. It is simply a covering. Therefore, it is called Maya. Everyone, we have got experience that at night we forget this body. We act in a different body in dream. At night we feel there is no existence of this body. And at night, dreaming, we get another body, walking in a different place, creating a different situation, acting in a different body. It is a fact every day, every night we see it. And during the daytime, we forget that night body. So, actually we are possessing the gross body and the subtle body. When we act on the subtle body, the gross body is no longer existing. And when we walk in the gross body, the subtle body is not existing. But I am existing. I am existing.
ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఋషభదేవుడి చేత చాలా చక్కని ఉపదేశం చేయబడింది. ఇక్కడ ఋషభదేవుడు సాక్షాత్ భగవంతుని అవతారం, తాను రాజ్య పదవి విరమణ చేయబోయే ముందుగా తన కుమారులందరికీ కూడా ఆయన ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఏమైనా ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడంటే, నాయం దేహ దేహ భాజాం నృలేకే అంటున్నాడు. నాయం దేహ అంటే ఈ శరీరం, దేహభాజం దేహభాజము అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని ఎవరైతే స్వీకరించారో వారు. యథార్థం చెప్పాలంటే ఈ శరీరానికంటూ ప్రత్యేకించి ఊనికి అనేటువంటిది లేదు. ఈ శరీరం అనేది కేవలం ఒక తొడుగు అంటే, ఈ తొడుగునే మనం మాయా అని చెప్పేసి పిలుస్తాం. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం ఉంది. ఏమిటది? రాత్రిపూట మనం మన శరీరాన్ని మర్చిపోతాం. మనం స్వప్నంలో ఇంకొక శరీరంతో మనం వర్తిస్తూ ఉంటాం. రాత్రి వేళ నిద్రించినప్పుడు ఈ శరీరం ఉన్నది అనేటువంటి ఊనికి మనకి ఎంత మాత్రం కూడా ఉండదు. రాత్రిపూట కలగంటున్నప్పుడు వేరే శరీరం, వేరే ఎక్కడో ఏదో ప్రదేశంలో నడుస్తూ ఉంటాం, వేరే ఏదో ఒక సన్నివేశంలో మనం నిమగ్నమై ఉంటాం, వేరే ఏదో శరీరంలో మనము మన యొక్క కార్యాలను చేస్తూ ఉంటాం. ఇది ప్రతిరోజు అంటే ప్రతి రాత్రి కూడా జరిగేటువంటి నిత్య సత్యం. ఇది స్వప్నంలోకి వెళ్ళిపోతే మనం ఈ శరీరాన్ని మర్చిపోతాం. మళ్ళీ పగలొచ్చేసరికి రాత్రిపూట మనం ఆ స్వప్నంలో ధరించినటువంటి శరీరాన్ని మర్చిపోతాం. యథార్థం ఏమిటంటే మనము స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అనే రెండు శరీరాలను కలిగి ఉన్నాం. మనం ఎప్పుడైతే సూక్ష్మ శరీర స్థాయిలో మనం ప్రవర్తిస్తామో అప్పుడు స్థూల శరీరం అనేటువంటిది ఎంతమాత్రం కూడా ఇక మనకి ఉనికి ఉండదన్నమాట. సూక్ష్మ శరీరంలో మనం ప్రవర్తించేటప్పుడు స్థూల శరీరానికి ఉనికి ఉండదు. మనం ఎప్పుడైతే స్థూల శరీరంలో మనం ప్రవర్తిస్తూ ఉంటామో అప్పుడు సూక్ష్మ శరీరానికి ఉనికి ఉండదు. కానీ నేను మాత్రం వ్యక్తమై ఉన్నాను, నేను అనేవాడిని మాత్రం ఎప్పుడు వ్యక్తమై ఉన్నాను. స్థూల శరీరంలోనూ ఇటు సూక్ష్మ శరీరంలో రెండింటిలో కూడా నేను అనేవాడిని వ్యక్తమయ్యే ఉన్నాను.
This day's body is also a dream. But we are so foolish that we do not understand. Mad, we are mad after. Therefore, this subtle body and gross body and their vanishing at daytime and night time, the cats and dogs cannot understand. But a man, if he has got cool brain, he can understand.
యథార్థం ఏంటంటే స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ యథార్థంగా ఉనికిని కలిగి లేవు. ఇదంతా కూడా కలే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అభయచరణ్ డే అంటున్నారు. ఈ డే అనగా పిలువబడేటువంటి ఈ శరీరం కూడాను ఒక కలే. కానీ మనం ఎంత మూర్ఖులమైనామంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నాం. మనం ఉన్మాదులమయ్యాం, శరీరం పట్ల మనం నిజంగా ఉన్మత్తులమయ్యాం. అందుకనే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఇవన్నీ కూడా పగటిపూట రాత్రిపూట అదృశ్యమవుతూ ఉంటాయి. కానీ ఈ విషయాన్ని కుక్కలు కాని పిల్లలు కాని అర్థం చేసుకోలేవు. ఎవరైనా మనిషి అది కూడా ప్రశాంతంగా ఆలోచించగలిగేటువంటి మనిషి ఉంటే అతను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.
ఆయన దేహ దేహ భాగాన్ని కష్టం కామానర్హతి. This daytime or night time, we work so hard. But what is the aim? Aim is to satisfy sense. Ask these people all over the world, especially in the Western country, they are making so many plans. Yesterday when we are coming by the plane, the whole 2 hours one man was working, making some calculation. So everybody is busy, very, very busy. But if we ask him, why you are working so hard, what is the aim? The aim, he has nothing to say except sense gratification. That's all. There is no more aim. He may think that I have got a big family, I have to maintain them, or I have got so much responsibility. But what is that? That is simply sense gratification.
Nayan deho deha vajam nuruloke kastan kaman arahate vidbujamiye. Pagalu ratri tivaranga kashtapadutunnam. కానీ అలా కష్టపడుతున్నామే గాని ఆ తీవ్రమైన పరిశ్రమకి లక్ష్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి అని అంటే ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం. ఈ ప్రజలందరినీ అడగండి, ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రజలు ఎవరినైనా సరే అడగండి, అది ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎన్నెన్నో పథకాలన్నీ కూడాను రూపొందిస్తున్నారు. నిన్న మేము విమానంలో ప్రయాణం చేసి ఈ ప్రదేశానికి వస్తూ ఉంటే ఆ విమాన ప్రయాణంలో ఒక వ్యక్తి ప్రయాణం జరిగినటువంటి 2 గంటల సేపు కూడా ఏవేవో లెక్కలేసుకుంటూ ఉన్నాడు. ఏవేవో రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడాను రాసుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా తీరిక లేకుండా చాలా చాలా తీవ్రంగా తలమునుకలై ఉన్నారు. వాళ్ళని వెళ్ళి అడిగాం అనుకోండి, ఎందుకైనా నువ్వు ఇంత తీవ్రంగా కష్టపడి పనిచేస్తున్నావు, దీని లక్ష్యం ఏమిటి అని అడిగాం అనుకోండి, లక్ష్యమా ఏముంది, కేవలం ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం అనేటువంటి తప్ప ఇంక వేరే లక్ష్యమే లేదు, అంతే, దానికి మించి ఇంకేం లక్ష్యం లేదు. అతను అనుకుంటూ ఉంటాడు, నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని నేనే పోషించాలి, నాకు ఎన్నెన్నో చాలా బాధ్యతలు ఉన్నాయి అనేసి. కానీ ఏమిటి ఆ బాధ్యతలు, ఏమిటి అవన్నీ కూడా, కేవలం ఇంద్రియ భోగం, ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం మాత్రమే.
We manufacture so many isms, philanthropism, humanitarianism, nationalism, socialism, so many. But what are these isms? That is also sense gratification. I satisfy my senses, I want to see that the senses of my brothers, senses of my sisters, senses of my friends, or senses of my society people, or my nation, countrymen, they are satisfied. Business is sense gratification. Just like in our country, we got Mahatma Gandhi. So he started, he's supposed to be father of the nation. There are many leaders in different countries. But if we take account of their busyness, it is sense gratification. That's all. Extended sense gratification. Just like Marx. What is his name for them?
Karl Marx.
He is thinking how the laborer, the worker, their senses will be gratified. That is his philosophy. Is it not? He is thinking that the capitalist, they are satisfying only their senses in luxuriously. Why not the laborers who are actually working? That is his philosophy. The central point is sense gratification. Just try to understand.
లక్ష్యం అంతా కూడా ఇంద్రియ భోగమే. ఇప్పుడు మీరు చూడండి, ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా వాదాలు, రకరకాల వాదాలు, సామాజిక సేవావాదం, మానవతావాదం, జాతీయవాదం, సామ్యవాదం, ఎన్నెన్నో వాదాలు. దేనికి ఇవన్నీ? ఇంద్రియ భోగం కోసమే. నేను నాని ఇంద్రియాన్ని తృప్తిపరచుకోవాలి, తర్వాత నా సోదరులు, నా సోదరీమణులు, నా స్నేహితులు, నా బంధువులు, నా సమాజంలో ఉండేటువంటి ప్రజలు, లేకపోతే నా యొక్క దేశంలో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంద్రియ భోగాలు అనుభవించాలి. ఇంద్రియ భోగాలు అనుభవించి ఆ ఇంద్రియ భోగం ద్వారా తృప్తి చెందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యమైన కార్యం ఏంటంటే కేవలం ఇంద్రియ భోగం మాత్రమే. ఇప్పుడు మా దేశంలో మహాత్మా గాంధీ ఉన్నారు, ఆయన జాతి పితగా అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇంకా ఎంతో మంది వేరే వేరే దేశాల్లో కూడా ఉన్నారు. కనుక నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటయ్యా అని అంటే, ఇక్కడ ఇంద్రియ భోగమే ముఖ్యమైన కార్యం. విస్తరించిన ఇంద్రియ భోగానుభవమే ఇదంతా కూడా. ఉదాహరణకు ఇక్కడ మార్క్స్ అని ఎవరు ఉన్నారు, ఎవరైనా పేరు కార్ల్ మార్క్స్. ఆయన ఎంతో తీవ్రంగా పోరాటం చేశాడు కార్మికుల కోసం అని చెప్పి. కార్మికుల యొక్క శ్రమను దోచుకోకూడదు, కార్మికుల్ని పైకి తీసుకొని రావాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలి, అది ఇది అని చెప్పేసి చాలా చాలా పోరాడాడు. కానీ ఆయన చేసిన పోరాటం అంతా దేనికోసం? వాళ్ళకి ఇంద్రియ భోగాన్ని ఏ విధంగా అందించాలి, ఇంద్రియ భోగాన్ని అందుకుని వాళ్ళ తృప్తి చెందితే చాలు, అదే ఆయన యొక్క లక్ష్యం, ఆయన పోరాటానికి ఉన్నటువంటి ధ్యేయం. శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంద్రియ భోగం కొరబడి ఉన్నారు, ఆ ఇంద్రియ భోగం వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, అదే ఆయన ముఖ్యమైనటువంటి ధ్యేయం అన్నమాట. ఇట్లా మీరు గమనిస్తూ పోతే ఎక్కడ చూసినా గాని ఇంద్రియ భోగమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది.
the whole world is busy in different levels, but the central point is sensitivity. That's all. Is anybody has anything to say against this? Here, present. But here Rishabdev says, Niloke kastana kaman arhate, no arhate. No ayava deha deho bhajan niloke kastana kaman arhate virujangji. Such kind of hard work, it is done by the dogs and hogs also. So does it mean that we shall have to work? We have got this human form of body and we have to work just like dogs and hogs? Actually they are doing so. Nothing more than that. The dogs and hogs, they are busy all day and night for the same thing. How to eat, how to sleep, how to have sex life, how to repent.
ఇలా మీరు గమనిస్తే ప్రపంచమంతా కూడా ఉండేటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే ఇంద్రియ భోగాన్ని అనుభవించడం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతిపాదించే సిద్ధాంతం కూడా ఏంటంటే ఎవరైతే ఇంద్రియ భోగాన్ని బాగా అనుభవిస్తాడో అతనే సుఖంగా ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ అందరూ అనుకోవడం సరే, అందరూ అనుకుంటున్నట్టుగా వృషభదేవుడు అనుకుంటున్నాడా? లేదు. వృషభదేవుడు ఆయన ఈ ప్రపంచానికి అందరికీ కూడా ఆయన రాజుగా ఉన్నారు. ఆయన తన కుమారులకి ఏం చెప్తున్నారు? కష్టాన్ కామాన్ అర్హతి విడ్భుజామ్యే. ఆయన కుమారులారా, ఈ మానవ దేహాన్ని పొందిన తర్వాత దీనిని కేవలం తీవ్రంగా కష్టపెట్టి ఇంద్రియ భోగం కోసం దీనిని ఉపయోగించుకోవడం అనేటువంటిది ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి నిరర్ధకమైనటువంటి పని. ఎందుకంటే ఆ రకమైన తీవ్ర పరిశ్రమ అనేటువంటిది, ఇంద్రియ భోగం కోసం చేసే పరిశ్రమ అనేటువంటిది మానవ జన్మలో ఏముంది, జంతు జన్మలు కుక్కలు పందులు కూడా ఇంద్రియ భోగం కోసం తీవ్రంగా శ్రమిస్తాయి. మానవుడు కూడా అదేవిధంగా ఇంద్రియ భోగం కోసం తీవ్రంగా కష్టపడడం అనేటువంటిది ఉపయోగం లేనటువంటిది. అందుకనే మీరు గమనించినట్లయితే కుక్కలు కానీ పందులు కానీ అవన్నీ కూడా ఏం చేస్తుంటాయి చూడండి, పొద్దున్న లేచిన మొదలు ఆహారం ఎక్కడ, నిద్ర ఎక్కడ, మైదున జీవితం ఎక్కడ, ఇదే పరితాపం. ఇంకొకటి గమనిస్తే ప్రపంచంలో జనులు కూడా అదే విధంగా పరిగెడుతున్నారు. పొద్దున్నీ రాత్రి వరకు కష్టపడి పనిచేస్తే దేనికోసం అంటే ఇంద్రియ భోగం కోసం అంటున్నారు. అనడమేంటి చేస్తున్నారు, లక్ష్యం ఏంటి? కేవలం ఇంద్రియ భోగం ఎలా పొందాలి అనేది. ఇంకప్పుడు ఆ కుక్కలు పందులు అదే పని చేసి ఇంద్రియ భోగం పొందడం కోసమే కష్టపడి మనిషి కూడా ఇంద్రియ భోగం పొందడానికి కష్టపడితే ఇంకా వ్యత్యాసం ఎక్కడుంది? వ్యత్యాసం లేదు అని చెప్పేసి అంటున్నాయి శాస్త్రాలు.
Under different label only, nationalism, socialism, this isn't that isn't. But the action of the dog and hog and the human society, so-called civilized, the point is the same. So Rishabdev says that the dogs and hogs, they are working so hard for sense gratification, but this human form of body is not meant for that. It is for different purpose.
ఈ విధంగా కుక్కలు పందులు అన్ని ఏ ఇంద్రియ భోగం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాయో మానవుడు కూడా ఆ వాదం ఈ వాదం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని వాటితో అతను కూడా అదే ఇంద్రియ భోగం పొందేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది సరైనటువంటిది కాదు. ఏదైతే నామమాత్రపు నాగరికత చెందినటువంటి మానవ సమాజం కేవలం జంతువులాగా ఇంద్రియ భోగం కోసం ప్రాకులాడుతూ ఉంటే, ఇంద్రియ భోగం కోసమే జీవితం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటే నిజంగా అది మానవ జన్మ దానికోసం ఉద్దేశించబడి లేదు అని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ అధునాతన నాగరికతలో ఎవరికి కూడా ఈ విషయం అర్థం కావడం లేదు. ఈ మానవ జన్మ అనేది ఉండేది ఇంద్రియ భోగం కోసం కాదు, ఇది ఇంకొక ఉన్నతమైన ప్రయోజనం కోసము అని వాళ్ళు అసలు దాని గురించి కనీసం ఆలోచించను కూడా ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు ఏమని అనుకుంటుంటారంటే ఈ ఇంద్రియ భోగమే నా జీవిత పరమార్థం అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
దట్ ది మోడర్న్ సివిలైజేషన్ దే డు నాట్ నో దట్ మోడర్న్ మ్యాన్ సొసైటీ దే డు నాట్ దే సింప్లీ థింక్ దట్ yes, dog is sleeping on the street. We must have very nice building, very nice apartment, very nice bedstead. That is advancement of civilization. Otherwise, it is primitive. If we remain in the same standard, sleeping anywhere without any furniture, without. But after all, the subject matter is sleeping. Nothing more than that. Similarly, you take eating also, and mating also. Then, the question will be, then what you say, the human life is meant for? The answer is, tapo, the brahmaputra kajina, sattam, shuddhe.
మానవ జన్మ తీసుకొని కూడా ప్రతి ఒక్కడు ఇంద్రియభోగం కోసమే ప్రయత్నిస్తూ ఉంటే దానివల్ల నిజమైన ఫలితం ఏమున్నది అనేటువంటిది అక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండు విషయం. కానీ బయట సమాజంలో, ఆధునిక సమాజంలో, ఆధునిక నాగరికతలో ప్రతి ఒక్కరు ఏమంటారంటే, అలా కాదు, కుక్కలంటే వీధిలో నిద్రపోతున్నాయి, కానీ మేము వీధుల్లో కాదు కదా, పెద్ద పెద్ద ఇళ్ళు, భవంతులు, ఆ భవంతుల్లో మెత్తని పరుపులు, ఆ పరుపుల్లో మేము నిద్రపోతున్నాం కదా, చాలా సుఖంగా మేము పొందుతున్నాం కదా అంటున్నారు వాళ్ళు. కానీ నిద్ర ఎక్కడైనా నిద్రే అనుకుంటున్నారు. అది జంతువులంటే వీధిలో నిద్రిస్తున్నాయి, మేము మాత్రం మెత్తని పరుపులో నిద్రిస్తున్నాం కాబట్టి మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకసారి నిద్రపోయిన తర్వాత నిద్ర అంటే ఎవరికైనా నిద్రే. ఇదే అపోహ ఆహారం విషయంలో, మైదన విషయంలో. ఆహారము, నిద్ర, మైదనం ఇవన్నీ జంతువులకి ఉన్నాయి, మానవులకి ఉన్నాయి. కానీ అధునాతన నాగరికతలో ఉన్న మానవుడు అనుకుంటున్నాడు, అవన్నీ నేను జంతువుల కన్నా ఉన్నతమైన స్థాయిలో అనుభవిస్తున్నాను కాబట్టి నేను జంతువుల కన్నా ప్రత్యేకం అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అలాంటిదేమీ లేదు. ఇంద్రియభోగం అనేటువంటిది జీవిత లక్ష్యం కాదు. ఋషభదేవుడు ఏం చెప్తున్నాడు తన కుమారులకి, మరి ఏం చేయాలి ఈ మానవ జన్మను తీసుకున్న తర్వాత అంటే, తపోదీవ్యం పుత్రకాయ అనే సత్వం శుద్ధ్యేది అస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతో అనంతం.
Life is meant for tapasya. Tapasya.
Manava janma anetundi tapasya. Tapasya kosame uddeshinchabadinatundi.
Tapasya means austerity. Denying this. Denying. The cats and dogs are satisfied as they eat more. They think they are enjoying. Nowadays the human being also, they are using so many appetizers, drinking. We study this in the aeroplane. Before eating, they supply wine, makes the appetite very strong, and then eat so much. Huge quantity. Yes, mark it. So that is their enjoyment. But Rishabhdev says, or the Shastra says, no, no, you should not eat at all. That is your purpose. Just see. These animal-like men, they are eating so much, they are enjoying. But your business should be to decrease up to the point of need. No more. So are they prepared? No. It is very difficult. But that is the end.
Tapasya ante tapasu. Manava janma anetundi tapasu cheyadam kosam uddeshinchabadindi. Aa tapasu anetundi chaala chaala mukhyamainatundi. Andukane tiraskarinchandi. Ee indriya bhogaanni tiraskarinchandi. కుక్కలు పిల్లులు అంటే అవి ఇంద్రియభోగంతోనే సంతృప్తి చెందిపోతూ ఉంటాయి. కాస్త ఎక్కువ తింటే అవి అనుకుంటాయి నేను చాలా ఆనందిస్తున్నానని చెప్పి. ఈ రోజుల మనుషులు కూడా అలానే అనుకుంటున్నారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఏం అనుకున్నారంటే, ఎక్కువగా తినడానికి గాను ఎక్కువగా ఆకలి కలిగించేటువంటి ఔషధాలను తినాలనేసి, లేదా ఆకలి కలిగించే ఔషధాన్ని తిరగాలని చెప్పేసి అనుకుంటున్నారు. మేము విమానంలో వస్తూ వస్తూ మేము గమనించాం, వాళ్ళు ఆహారం తినే ముందు అదేదో ఒక రకమైన మద్యం, ఆ మద్యం ఇస్తారు. ఆ మద్యం దేనికంట, అది మద్యం కనుక తాగితే ఆకలి బాగా బలంగా వేస్తుంది, కరకర ఆకలి వేస్తుందంట. దానివల్ల ఇంక ఎక్కువ తినొచ్చు, బాగా ఎక్కువ ఆహారం తినొచ్చు. మీరు గుర్తించారో లేదో ఇలా చేస్తుంటారు. అవునని చెప్పి భక్తులందరూ అన్నారు. అవును, అది వాళ్ళకి ఆనందం. ఆకలి వేయడానికి మరిన్ని ఎన్నో మందులు మింగి వాటి వల్ల బాగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వాళ్ళకి మహానందం. ఇక్కడ వృషభదేవుడు ఏమంటున్నారు, శాస్త్రాలు ఏమంటున్నాయి, కాదు కాదు అలా చేయకూడదు, నువ్వు అలా ఎప్పటికీ తినకూడదు, ఆ విధంగా నువ్వు అలా అతిగా తినకుండా ఉండడమే నీకు పరిపూర్ణత అని చెప్పి అంటుంది. చూడండి,
therefore you find those who are for spiritual advantage like Raghunath Das Goswami. Raghunath Das Goswami belonged to a very rich man's son. His father and uncle were very rich men. 500 years ago, the income was 12 lakhs of rupees per annum. That 1,100,000 of rupees. I think at the present moment the value has increased 100,000 times. Yes.
చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి. అక్కడ జంతువులు మనుషులాగానే, మనుషులు జంతువులాగానే విపరీతంగా తినడం ద్వారా ఆనందించడం. కానీ నిజమైన విషయం ఏంటంటే, మనిషిగా మనం చేయవలసింది ఏమిటంటే, అతిగా ఆహారం తినడం అనేటువంటి విషయాన్ని మనం అప్రమత్తంగా ఉండి మనం ఆహారాన్ని తగ్గించాలి. ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. మరి దానికి సంసిద్ధంగా ఉన్నారా వాళ్ళు, కుదరదు అని చెప్పి అంటున్నారు. అది చాలా కష్టం వాళ్ళకి. కానీ మనం కష్టమైనా కూడా అదే మన లక్ష్యం, సాధించాల్సిన లక్ష్యం అదే. అందుకని మీరు గమనించినట్లయితే ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించినటువంటి గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా, ఇప్పుడు ఉదాహరణకు రఘునాథ దాస్ గోస్వామి, వారు ఆహారం తీసుకోవడం విషయంలో చాలా తక్కువ తీసుకుంటారు. రఘునాథ దాస్ గోస్వామి అంటే ఆయన సామాన్యుడు కాదు, చాలా చాలా ధనవంతుడు, చాలా పెద్ద జమీందారు కుమారుడు. ఆయన తండ్రి కానీ ఆయన మామయ్య కానీ చాలా పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళు. ఇది 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. 500 సంవత్సరాల క్రితమే వాళ్ళ ఆదాయం ఎంత ఉండిందనంటే, సంవత్సరానికి 12 లక్షలు ఉండింది. 1 లక్ష అనంటే 100,000. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కూడా దాని విలువ పెరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అంత ఆదాయం వాళ్ళకు ఉండింది అప్పట్లో, అంత ధనవంతులై ఉన్నారు వాళ్ళు.
Our life we see in our childhood or boyhood, we have seen rice was selling at 3 rupees 4 annas, first class rice. My father used to purchase 15 months of rice at a time, and the cost was 3 rupees 4 annas. Just like cumin seeds, so fine, first class rice. Now that first class rice, at least in India, no more available, because all first class rice is exported. Indian government wants exchange, they want to get machine. So in exchange of machine, they are sending all nice food stuff outside. In killing the cows, they are sending meat, skin. With Russia they have got agreement.
ఇదంతా కూడా మేము మా జీవితంలోనే చూసాం. మా చిన్నతనంలో నిజంగా 3 రూపాయలు పెడితే మంచి ఉత్తమ శ్రేణి బియ్యం దొరికేది, చాలా చాలా మంచి నాణ్యమైనటువంటిది. 3 రూపాయలకి ఎంతో బియ్యం వచ్చాయి. మా నాన్నగారు కనుక బజార్కి వెళ్తే ఒకేసారి ఆయన ఏం చేసేవారంటే 15 టన్నుల బియ్యాన్ని ఒకేసారి కొనుగోలు చేసేవారు. మరి కొనుగోలు చేసినప్పుడు ఎంత అనంటే కేవలం ఒక్కొక్క బస్తా 3 రూపాయలకే. బజార్కి వెళ్ళినప్పుడు 15 బస్తాలు కొనుక్కొచ్చేవారు, ఒక్కొక్క బస్తా 3 రూపాయలు మాత్రమే. మరి చూడండి, అలానే ఇంకా చింతపండు గాని ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రథమ శ్రేణి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ రకమైనటువంటి మొదటి రకం నాణ్యమైనటువంటి బియ్యం చెప్పాలంటే కనీసం భారతదేశంలో వరకు అయితే కూడా భారతదేశంలో ఇప్పుడు ప్రథమ శ్రేణి నాణ్యమైన బియ్యం మాకు దొరకట్లేదు. ఎందుకు? ఎందుకంటే మొత్తం మొదటి రకం బియ్యాన్ని అంతా కూడా ఎగుమతి చేసేస్తున్నారు, ఇతర దేశాలకు పంపించేస్తున్నారు. భారతదేశ ప్రభుత్వానికి విదేశీ ఆదాయం బాగా కావాలంట, అందుకని చెప్పేసి విదేశాల నుంచి యంత్రాలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి బియ్యం అంతా కూడాను విదేశాలకి పంపించేస్తున్నారు. వాళ్ళ దగ్గర యంత్రాలు పొందడం కోసం ఇక్కడున్న మంచి బియ్యాన్ని, ఆహార ధాన్యాలని అన్నింటినీ కూడా, ప్రథమ శ్రేణి ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. గోవులను చంపడం విషయం కూడా అంతే, మాంసాన్ని చర్మాన్ని, గోవులను చంపడం, మాంసం చర్మం ఎగుమతి చేయడం. ఈ మధ్యన రష్యాతో దానికోసం ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
సో రఘునాథ్ దాస్ ఫాదర్ సింతం వాస్ 100,000 రూపీస్ పర్ మాత్. నౌ ఐ హావ్ హర్డ్ దట్ హిస్ సమ్ టైమ్స్ ఇన్ 1 రూపీ దే ఆర్ సెల్లింగ్ 9 మంత్స్ ఆఫ్ రైస్. So anyway, Raghunath Das Goswami, the point is, Raghunath Das Goswami was very, very rich man's son, only son, and had very beautiful wife. The father saw that this boy is a little restless. He is very much attracted with Chaitanya Mahaprabhu's movement. He wants to join. So he go away from home. So let him have a very beautiful wife, so that he may not wear. So rich man get a beautiful wife is not very difficult thing. He got and a special house, garden house, and with guard, so that the son may not wear. This was the position of Raghunath Das Goswami. So one day Raghunath Das Goswami is, at that time he was not Goswami, Raghunath. Raghunath's mother was advising her husband, or Raghunath's father, why don't you settle him? As old man, she was suggesting that better just lying in prison house, they are locked up in iron chain, then let it do for my son, so that he will not be able to go. So the father was replying, "You mad old man, don't you see I have given her such a nice wife, Shatru, he is not attached at all. And what this iron Shatru will do?" This was Raghunath Das Goswami. After all, Raghunath Das Goswami, somehow or other, in spite of vigilance of the father and mother, he left home and joined Chaitanya Mahaprabhu and Jagannath Puri.
కాబట్టి రఘునాథ్ దాస్ గోస్వామి తండ్రికి ఒక నెలకి ఆదాయం 100,000 రూపాయలు ఉంది. నేను విన్నాను మా చిన్నతనంలో, అప్పుడులో 1 రూపాయి ఇస్తే 9 మాణికలు బియ్యం ఇచ్చేవాళ్ళంట 1 రూపాయికి. ఏదైనప్పుడు కూడా రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటనంటే, రఘునాథ్ దాస్ గోస్వామి చాలా చాలా పెద్ద ధనవంతుని యొక్క కుమారుడు. పెద్ద ధనవంతుని యొక్క కుమారుడు అయి ఉండి, అంతేకాకుండా ఆయన అందమైన భార్యను కలిగి ఉండి కూడా ఎంత భక్తిని కలిగి ఉన్నాడు అంటే, తండ్రి గమనించాడు రఘునాథ్ దాస్ గోస్వామిని, ఈ అబ్బాయి ఎక్కువ చంచలంగా ఉన్నాడు, ఎక్కువగా చైతన్య మహాప్రభు ఉద్యమానికి బాగా ఆకర్షితుడైనాడు, ఆ ఉద్యమంలో చేరిపోదామని కూడా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి తండ్రి ఏం చేశాడంటే, రఘునాథ్ దాస్ గోస్వామిని ఎక్కడికి కదలకుండా చూసుకునేవాడు ఇంటి దగ్గర నుంచి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈయన కదలనీయకుండా ఇంటి దగ్గర నుంచి కదలనీయకుండా చేయాలంటే ఏం చేయాలి, ఒక అందమైన భార్యని తీసుకొచ్చి వివాహం చేసేస్తే ఇంకెక్కడికి కదలకుండా పడి ఉంటాడు అని చెప్పి అనుకున్నాను. మరి ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన దగ్గరికి అందమైనటువంటి భార్య రఘునాథ్ దాస్ గోస్వామికి తీసుకుని రావాలి అని అంటే ఆయనకి అది పెద్ద కష్టం కాలేదు. సులభంగానే ఒక అందమైనటువంటి స్త్రీని తీసుకొచ్చి రఘునాథ్ దాస్ గోస్వామికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఒక చక్కటి ప్రత్యేకమైన గృహాన్ని నిర్మించారు వాళ్ళ కోసం. చాలా ప్రత్యేకమైనటువంటి ఉద్యానవనం ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆ ఉద్యానవనం దగ్గర ఒక భటులు కూడా పెట్టారు, ఎందుకంటే మళ్ళీ రఘునాథ్ దాస్ కోసం ఎక్కడికి పారిపోకుండా వెళ్లిపోకుండా ఉండడం కోసం అని చెప్పి. ఇది రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క పరిస్థితి. ఒకరోజున ఏమైందంటే, రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క తల్లి, అంటే రఘునాథ్ దాస్ గోస్వామి అంటే ఇంకప్పటికి ఆయన గోస్వామి కాల రఘునాథ్, రఘునాథ్ తల్లి తన భర్తకి అంటే రఘునాథ్ తండ్రికి చెప్తోంది ఏమందంటే, ఏమండి అతను అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు ఏదో విధంగా ఇంట్లో నుంచి పారిపోతాడు అనేటువంటి భయం మనకుంది కదా, అతని సంఖ్యలు వేసి బంధించేస్తే సరిపోతుంది కదా అని చెప్పాను. అంటే ఒక స్త్రీగా మరి ఆమె తనకు తెలిసిన దాంట్లో తన యొక్క స్వానుభవంలో మంచి సలహాని ఇచ్చింది. ఇప్పుడు కారాగారంలో ఖైదీలు ఏ విధంగా అయితే సంఖ్యలు వేసి బంధించి ఉంచుతారో ఆ విధంగా తన కుమారుడు కూడా సంఖ్యలు వేసి బంధించి ఉంచితే సరిపోతుంది కదా అని చెప్పేసి భర్తకు సలహా ఇచ్చింది. అప్పుడు ఆమె భర్త రఘునాథ్ గోస్వామి తండ్రి ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఒసే పిచ్చిదానా, నీకు అర్థం కావట్లేదు, అందమైన భార్య అనేటువంటి ఒక సంఖ్యలు నేను వేసేసాను, దానికన్నా పెద్ద సంఖ్యలు ఏముంటాయి, అలా ఆ అందమైన భార్య అనేటువంటి పెద్ద సంఖ్యలు వేస్తే దాని చేతనే అతను బంధించబడలేదు అని అంటే, ఇక ఈ మామూలు ఇనుప సంఖ్యలు వాడిని ఏం బంధించి ఉంచుతాయి నీ పిచ్చి కాకపోతే అని చెప్పాను. అది రఘునాథ్ దాస్ గోస్వామి అంటే. అయితే ఏదేమైనప్పటికి కూడా రఘునాథ్ దాస్ గోస్వామి చెట్టు చివరికి తల్లి తండ్రి అంత నిఘా వేసి ఉంచి అంత జాగ్రత్తగా ఎక్కడిగా ఇతను కదలకుండా చూసుకున్నా కూడా రఘునాథ్ దాస్ గోస్వామి ఇంటి నుంచి బయలుదేరాడు, జగన్నాథ్ పూరి వెళ్ళాడు, చైతన్య మహాప్రభుతో చేతులు కలిపి ఆయన ఉద్యమంలో చేరిపోయాడు. శ్రీమద్ భాగవతం కి, శీల ప్రభుపాద్ కి, ప్రేమనంది హరిహరి బాబు.